ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు మీరు చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానే. నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంత నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రత్యక్ష ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాడు శ్రోతలందరికీ మరొక మంచి వార్త. మన రేడియో సాయి తెలుగు బృందం నుంచి మరొక వ్యక్తి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి వారు శ్రీమతి స్వప్న, హైదరాబాద్ వాస్తవ్యులు, మన రేడియో సాయి బృందం వారు సాయిరాం స్వప్న గారు.
సాయిరాం గణేష్.
మరి ఈనాడు మనం ఒక చక్కని అంశాన్ని ఎంచుకున్నాం. స్వామి 1990 సమ్మర్ కోర్స్ వేసవి తరగతుల్లో భాగంగా భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ఆ అంశంలో అందించిన ఒక సిరీస్ ఆఫ్ డిస్కోర్సెస్ లో ఒక డిస్కోర్స్ ని ఆధారం చేసుకుని మనం ఈనాడు ఈ అంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఆ అంశాన్ని పరిపూర్ణంగా మనం చదువుకునే ముందు స్వామి దీనికి ఉపోద్ఘాతంగా చెప్పే ఈ పద్యంతో ప్రారంభిద్దాం.
అది చేతు ఇంకియో చేతు అనుచు ఊహలు అల్లి అలసిపోకు ఏ ఇత్తులను నాటి ఇచ్చోట నుంచివో ఆ ఫలములు నీకు అందుతుడు ఒకటైన వేరైన ఫలములు సాధ్యమగును.
ఈ పద్యంలో స్వామి ఎంతో చక్కగా ప్రస్తుతం మనందరం ఏ విధంగా పనిచేస్తూ ఉంటామో దానికి ఎంతో కన్సైజ్ గా స్వామి చెప్పేశారు ఈ పద్యంలోని. అది చేతు ఇది చేతు ఇంకెన్నియో చేతు నని ఊహలల్లకు అని మనం ప్రతి నిమిషం మన జీవితంలో మేము ఇది చేస్తాము అది చేస్తాము అని అనుకుంటూ ఉంటాము. అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు. దాని తర్వాత స్వామి చెప్పేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ఒక మన సంస్కృతి అంతా దాని మీద పునాది వేస్తున్నదన్నమాట. మరి స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు మంచి విత్తనాలని నాటితే మంచి వృక్షాలు మంచి ఫలాలని అందిస్తుంది, అదే చెడ్డ వృక్షాలని చెడ్డ విత్తనాన్ని నాటినప్పుడు అది చెడు ఫలితాలను మనకిస్తుంది. నింబ వృక్షం మనం ఆస్వాదించిన కావాలనుకున్నప్పుడు అదే విత్తనం మనం నాటాలి. కానీ మామిడి విత్తనం నాటి మనం నింబ వృక్షాన్ని కోరుకుంటే అది కుదరదని స్వామి చెప్తున్నారు. మరి ఈనాడు ఈ ముఖ్యమైన అంశం గురించి మనం చర్చించు మాట్లాడుకోబోతున్నామండి. మరి ముందుకు వెళదామా దీంట్లోని?
తప్పకుండా గణేష్, చాలా చక్కగా మన రోజు మనం ఏ విషయంలో కొట్టుకుంటున్నాం మంచి చెయ్యాలి అని దానికి చేయలేకపోవడానికి స్వామి చక్కటి పద్యంలో వివరించారు. ఒకసారి మనం ఇక్కడ ఆలోచిస్తే త్రేతాయుగంలో రాముడి కాలం నాటికి వెళ్లామనుకోండి, ఒక ప్రాంతంలో మంచి గుణాలున్న వాళ్ళు సద్గుణవంతులు ఉంటే వేరే ప్రాంతంలో ఎక్కడో దుర్గుణాలతోటి రాక్షసులు ఉండేవారు. అలా మనం ద్వాపర యుగానికి వస్తే ఒకే కుటుంబంలో కొందరు అంటే దుర్గుణాలు అంటే వీళ్ళలో త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి లేవా అంటే ఉన్నాయి, కానీ వాళ్ళకి మంచి గుణాల పాలు ఎక్కువగా ఉన్నాయి. దుర్గుణాల పాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. రాముడు కష్టపడి అక్కడికి వెళ్లి ఆ దుర్గుణాల వాళ్ళని సంహరించుకొని వచ్చాడు. కానీ ద్వాపర యుగానికి వచ్చినప్పటికీ ఒకటే కుటుంబంలో వచ్చే అక్కడ కూడా కృష్ణావతారంలో ఆ అవతార ఉద్యమం సాగించారు. మరి కలియుగానికి వచ్చినప్పుడు ఇంకా ఏంటంటే స్వామి అవతారం చాలా క్లిష్టమైపోయింది. ఎక్కడికో వెళ్లి ఎవరినో సంహరించాలని లేకపోతే ఈ దుర్గుణాలు ఉన్న వాళ్ళందరినీ సంహరించి సద్గుణాలు ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని పోషించాలనుకోవడం దుర్లభం, అసలు సాధ్యం కాని పని. ఎందుకు అంటే ప్రతి మనిషిలోనే ఆ సద్గుణం ఉంది, ప్రతి మనిషిలో దుర్గుణాలున్నాయి. ఇంకా దీనిలో దుర్గుణాలు ఉన్న వాళ్ళని చంపుతూ పోతే ఎవరూ మిగలరు. అందుకు స్వామి కూడా ఏం చేశారంటే ఈ సద్గుణాలని పెంచడానికి దుర్గుణాలను తగ్గించడానికి టువర్డ్స్ దట్ మనని నడిపించడానికే భగవంతుడు వచ్చాడు. కానీ ఇందులో మనం కొట్టుకుంటున్నాం అన్నమాట. అంటే సద్గుణాల కన్నా దుర్గుణాల పాలు ఎక్కువైనప్పుడు ఏంటవుతుంది, అది మనం స్వామి పద్యంలో చెప్పినట్టు అది చేస్తాను ఇది చేస్తాను స్వామి చెప్పారు నాకు, నేను మంచిగా ఉంటాను నేను మంచిగా ఆలోచిస్తాను ఈ పదంలో వెళ్లకూడదు అని అన్ని మనం అనుకోవడం వరకు అనుకుంటాం. కానీ పాటించడానికి వచ్చినప్పటికీ అది మన వల్ల దుర్లభం, చేయలేకపోతున్నాం. అయిపోయిన తర్వాత ఆలోచిస్తే నేను ఎందుకు చేయలేకపోతున్నాను అంటే కారణం ఏంటి, ఆ లోపల నుంచి ఆ దుర్గుణాల ప్రభావం వాటి డామినేషన్ ఎక్కువైపోవడం వల్ల మనం ఈ సద్గుణాన్ని మనం ప్రజెంట్ చేయలేకపోతున్నాం.
అందుకే మనకి ఈ మంచి చెడుల మధ్యలో మనకి ఆ ఘర్షణ అనేది లోపల మొదలవుతుంది అన్నమాట, మన హృదయంలో గాని మనసులో గాని ఉంటే. అందుకే మనం మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే మంచి పనులు చేయాలనేదే మన కర్తవ్యం, మన డ్యూటీ అది. మనం ఇంకొకరికి సహాయం చేయడం కానివ్వండి, ఇంకొకరికి సేవ చేయనివ్వండి, మనం ఇతరులకి సహాయపడటం, మంచి మాట్లాడటం, ఇలాంటివన్నీ మంచి పనులు. పరోపకారార్థమితం శరీరం అంటారు కదా, మన దేహం భగవంతుడు ప్రసాదించిందే ఇతరులకు సహాయం చేయడం కోసం. కానీ ఆ డ్యూటీ నుండి మనం దారి మళ్లీ పక్కకు వెళ్తున్నాం అన్నమాట స్వామి మనకి. అది ఎందుకు అంటే మనకి క్రమశిక్షణ లోపిస్తుంది.
కరెక్ట్.
ఎన్నో విధాల మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, స్వామి నిన్ననే స్వామి డిస్కోర్స్ లో చెప్తుంటే విన్నాను, ప్రతిదానికి ఈ డకార త్రయం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డ్యూటీ, రెండవది డిసిప్లిన్, మూడవది డిటర్మినేషన్ అంటున్నారు. ఈ క్రమశిక్షణ అన్నిటికీ ఫౌండేషన్. మన జీవితంలో ఎప్పుడైతే ఈ క్రమశిక్షణ లోపించిందో మనం తప్పుదారి పడతామని స్వామి చెప్పారు. సో ఈ క్రమశిక్షణ ఎందుకు లోపించింది అని మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే దానికి ఇంకొక థ్రెడ్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. మనం మంచి చేయాలి అని దృఢంగా మన మనసులో సంకల్పం లేకపోవటం వల్ల, ఆ డిటర్మినేషన్ ల్యాకింగ్ వల్ల మనం ఆ క్రమశిక్షణను పాటించలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే లేస్తాను 5 గంటలకి లెగాలి అని అలారం పెట్టుకుంటాం మనం. అలారం పెట్టుకుని లేస్తాం, 5 గంటలకి లేచి ఆ అలారం ఆఫ్ చేసి మళ్లీ పడుకుంటాం. సరే ఇది కాదు స్వామి, మళ్లీ తప్పకుండా నేను లేస్తాను అని 2-3 రోజులు ట్రై చేస్తాం. అలాగే డిఫరెంట్ వర్క్స్. ఒక స్వామి చెప్తారు, మీరు డైలీ నామ జపం చేయండి, గాయత్రి మంత్రం చెప్పండి అని. ఒకరోజు 2 రోజులు 3 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఆగిపోతాం మనం. ఎందుకు? వై దిస్ బ్రేక్? ఈ బ్రేక్ ఎందుకు మనకి కదులుతుంది అని మనం ఎప్పుడన్నా ఒకసారి ఆగి ఆలోచిస్తే మనం ఆ డెప్త్స్ లోకి మనం ఎప్పుడైతే వెళ్ళగలిగితే దానికి సొల్యూషన్ తప్పకుండా మనం రాబట్టగలమని నా ఉద్దేశం అండి.
కరెక్ట్ గా చెప్పావు గణేష్. అంటే ఇక్కడ స్వామి చెప్పేది అదే ఏంటంటే, మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, నడవడం దగ్గర నుంచి, ఎలాగ మనం ప్రాక్టీస్ చేసి ఎన్నోసార్లు మనం నడవడానికి ప్రయత్నించి పడిపోయాము, మళ్ళా లేచాము, అలాగే మనం అన్ని చదువుకోవడం కూడా ఎంతో కష్టపడి ప్రతిదీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఆ సాధనతోనే నేర్చుకున్నాం. స్వామి అంటారు ఈ మంచి చెయ్యాలి, మంచి పదంలో వెళ్లాలన్నది కూడా అంత ఈజీ కాదు. అలానే మీరు విడిచిపెట్టకూడదు, పుట్టిందేంచి నేను ఇలాగే పడుకుంటాను అన్ని కష్టము అంటే మనం ఈ పాటికి ఇన్ని నేర్చుకుని ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అలాగే మన సాధన ఎన్నిసార్లు పడిపోయినా సాధన చేస్తూ చేస్తూ దాన్ని సాధించగలరు, గాని నా వల్ల కాదు, ఈ మంచి పాత ఇస్ వెరీ డిఫికల్ట్ అని విడిచిపెట్టేస్తే మనం ఏది సాధించ అని స్వామి చెప్తుంటారు. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. అది మనందరికీ తెలిసిందే, ఒక రాజుగారు యుద్దంలోని ఓడిపోతాడనమాట. ఓడిపోయి ఇంకా తను సైన్యం అంతా ఓడిపోతుంది, అందరూ చనిపోతారు. తన నిస్సహాయ స్థితిలోని ఇంకా ఒక అడవిలోని ఏదో గుహలోకి చేరిపోయి ఇంకా అక్కడ సేద తీరుతూ ఉంటాడు. అయ్యో ఇంతటి మహారాజు నేను, నా రాజ్యం పోయింది, సంపదలు పోయాయి, సేనలు పోయాయి, ఇంకా నాకు జీవితంలో మిగిలిందేంటి అని అలా విచారిస్తూ ఉంటే అలా పైకి చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక సాలీడు తన గూడు కట్టుకుంటూ ఉంటుంది, కడుతూ కడుతూ జారిపోతుంది, జారిపోయి కింద పడిపోతూ ఒక సన్నటి అది కట్టుకున్న తీగ ద్వారా మళ్ళా పైకి ఎక్కుతుంది, మళ్ళా కట్టడం ప్రారంభిస్తుంది, మళ్ళా కడుతూ మళ్ళా జారిపోతుంది. అలాగా తను అలాగా గమనిస్తూ పోతూ ఉంటే చాలా సేపటి వరకు అది పడుతున్నది, లేస్తున్నది, వెళ్తున్నది, గూడు కడుతున్నది, ఎక్కడ అది ఒక్క క్షణం కూడా విరామం తీసుకోలేదు. అయ్యో పడిపోయాను కదా అని ఆగిపోలేదు ఎక్కడ. ఇదంతా చూసినప్పుడు తనకు అర్థమైందనమాట, ఈ సాలీడిని చూసి ఇంత చిన్న కీటం పురుగిది, ఇదే ఇంత డిటర్మినేషన్ తోటి నా గూడు నేను ఎలాగైనా కట్టాలి అన్నదేంతో అలు పెరగకుండా చేస్తూనే ఉన్నది. నేను ఇంత మనిషిని అయ్యుండి నాకు భగవంతుడు బుద్ధినిచ్చాడు, శక్తినిచ్చాడు, అన్నీ ఇచ్చిన భగవంతుడు ఒక్క అపజయానికి నేను ఇలా వెనకంజ వేసి ఇక్కడ ఉండిపోతే ఇది కాదు. ఇప్పుడే నాకు భగవంతుడు ఈ రూపంగా నాకు ఈ పాఠం నేర్పించాడు కాబట్టి నేను ఇక్కడ విచారించను, నేను చెయ్యాల్సింది ఏంటి అని మళ్ళా ప్రయత్నం చేస్తాను, మళ్ళా నా రాజ్యాన్ని నేను నిలబెట్టుకుంటాను అని తర్వాత కూడా ఇమీడియట్ గా తను రాజ్యాన్ని పొందలేకపోయాడు. కానీ ఆ సాలీడ్నే తను ఎగ్జాంపుల్ గా పెట్టుకుని ఎన్నోసార్లు ప్రయత్నించి తన రాజ్యాన్ని పొందాడు. అంటే ఇదే ఎగ్జాంపుల్ మనం మన లైఫ్ లో తీసుకోవాలి. ప్రతి మంచి పని గాని ఏదైనా మనం తలపెడతాం, మీరు చెప్పినట్టు 5 గంటలకు లేవడం గాని, లేకపోతే మంచిగా ఉంటాం అనుకోవడం గాని, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా మాట్లాడతామని గాని, ఇవన్నీ అందరం అనుకుంటాం, చేయలేకపోతూ ఉంటాం. ప్రతిసారి పడుతూ ఉండం, దులుపుకొని లేస్తూ స్వామి మాకు ముందుకు సాగే ధైర్యం ఇవ్వండి అని అనుకుంటూ డిటర్మినేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మనం ముందుకెళ్లాల్సిందే.
ఇప్పుడు మంచి సేయింగ్ ఒకటి ఉన్నది కదా, విత్ గాడ్ లైఫ్ ఈజ్ అన్ ఎండ్లెస్ హోప్ అంటారు, వితౌట్ గాడ్ లైఫ్ ఈజ్ అ హోప్లెస్ ఎండ్ అంటారు. సో ఆ విధంగా స్వామి ఒక చక్కని పద్యంలో చెప్తారు కదా, యుగ ధర్మ పద్ధతులు విగళితమై ఉండ నయమార్గమున త్రెప్పి నడుపు కొరకు లోకంబులెల్ల కల్లోలమై చెడి ఉండ నిష్కల్మషము చేసి నిలుపు కొరకు అంటారు స్వామి. సో మనం ఈ దారి తప్పుతున్నాం, ఈ డిసిప్లిన్ నుంచి బయటికి వెళ్తున్నాం, మన నిజతత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం అని పాపం ఎంతో విచారంతో స్వామి కిందకు వచ్చి అవతరించుటయినట్లు అర్థమేమి అంటారు కదా. మనల్ని ఆ స్థితికి మనల్ని చేర్చడానికి తిరిగి స్వామి మన దగ్గరికి వచ్చారు. మీకు బాగా తెలిసే ఉంటుంది, శ్రోతలందరికీ కూడా తెలిసే ఉంటుంది, స్వామితో పిల్లలు ఎన్నో మార్లు ప్రైవేట్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి స్వామితోటి. క్లాస్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, వాళ్ళ బ్యాచ్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, కొడైకెనాల్లో ఇలాగా ఎన్నో చోట్ల స్వామి పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఒక పరిపాటి ఏంటంటే, స్వామి పిల్లలు అడుగుతారు, మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి, వాట్ యూ వాంట్ అని అడుగుతారు. సో ఇంత మంచి గురువు మనకి ఎక్కడ దొరుకుతారు? ఎందుకంటే మనం ఏం చేసినా స్వామి, ఎన్ని తప్పులు చేసినా మన కళ్ళ ముందు స్వామి కళ్ళ ముందే మనం ఎన్నో తప్పులు చేశాం. ఆ తప్పులు చేసినా సరే ఎంతో పవిత్రమైన ప్రేమతో స్వామి దాన్ని క్షమించి మనకి మరొక మారు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం ముందుకెళ్తామేమో అని. అలాగే స్వామి మీరు ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగమని చాలా ఫ్రీక్వెంట్ గా పిల్లలు అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇది మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు జరిగిన విశేషాలు ఇవన్నీ. స్వామి చాలా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి స్వామి మాకు అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే, స్వామి మాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు స్వామి, ఏం చేయమంటారు స్వామి అంటారు. ఇంకొంతమంది, స్వామి బంప్స్ అండ్ జంప్స్ ఉన్నాయి స్వామి, నాకు కాన్సన్ట్రేట్ చేయడానికి కుదరటం లేదు, మంకీ మైండ్ స్వామి డిస్టర్బ్ చేస్తుంది స్వామి అని కొంతమంది ఇట్లాంటి డౌట్స్ క్రియేట్ చేస్తూ అడుగుతూ ఉంటారనమాట స్వామి. స్వామి పాపం అన్నిటికీ చక్కగా నవ్వి దానికి సమాధానాలు చెప్పి ఎవరెవరు ఏ విధంగా ఉండాలి, ఎవరెవరికి ఏ సాధన ప్రక్రియ బాగుంటుంది అనేది ఎంతో చక్కగా చెప్పేవారు.
నాకు వాళ్ళ డౌట్స్ అన్ని వింటున్నప్పుడు ఒకటే అనిపిస్తుంది, ఈవెన్ మనకు కూడా ఎప్పుడు కలిగేది, ఎందుకంటే మనకి ఆ వచ్చే ఆలోచనలు అవే మన తప్పుతో పట్టిస్తున్నాయి. పాపం ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇవన్నీ వాళ్ళ సమస్యలు కదా, మన సమస్యలు, మన అందరి సమస్యలు. మన తరపుని అర్జునులాగా స్టూడెంట్స్ స్వామిని అడిగారు, అవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దీని అందరికీ కారణం మనసే కదా. ఈ ఆలోచనలన్నీ కలిపితేనే ఒక మనసు. కాబట్టి ఈ ఆలోచనలు, ఈ మనసే మన చెడ్డ మార్గమే పట్టుకెళ్తున్నదేమో, ఇది దీన్ని సరిచేసుకోవడం ఎలాగా అన్న డౌట్ వస్తూ ఉంటుంది.
మీరు అలాగన్నప్పుడు నాకు స్వామి చెప్పిన ఒక చక్కని ఉపమానం గుర్తొస్తుంది. స్వామి ఎప్పుడూ మైండ్ ని బ్లేమ్ చేయలేదండి, ఎందుకంటే స్వామి అన్నారు, మైండ్ ఈజ్ సో పవర్ఫుల్, మైండ్ ఈజ్ సో ప్యూర్. ఒక ఇంటర్వ్యూలో స్వామి మా లెక్చరర్ ఒక ఆయన, ఆయనకు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే ఇదే ఈ విధంగానే అడిగితే స్వామి ఆయన పాపం ఎంతో ఇన్నోసెంట్ గా యూత్ వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన అడిగారనమాట, స్వామి బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి స్వామి, మైండ్ స్టడీ లేదు స్వామి అంటే, బ్యాడ్ థాట్స్ నీ దగ్గరికి రావటం లేదు, నువ్వు బ్యాడ్ థాట్స్ వైపు వెళ్తున్నావు అన్నారు స్వామి. అవి ఎప్పుడన్నా నిన్ను డిస్టర్బ్ చేశాయా, నువ్వు దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే అవి నిన్ను డిస్టర్బ్ చేస్తాయి అన్నారు స్వామి. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక ఇది చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. స్వామి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, ఒక సన్యాసి ఒక రివర్ గట్ మీద కూర్చున్నాడంట, కూర్చొని ఒక కర్రతో పాపం ఆడుకుంటున్నాడంట, ఆడుకుంటూ ఆ కర్ర ఎక్కడి నుంచో తీసి ఆడుకుంటున్నాడు దాన్ని. సడన్ గా చేయి జారిపోయి ఆ కర్ర ఏమో ఆ నీటిలో పడింది, ఆ ప్రవాహంతో ఆ కర్ర కొట్టుకుని పోతుందంట. ఇతను చూసి అయ్యో నా కర్ర పోతుంది, నా కర్ర పోతుంది, నా కర్ర పోతుంది అని పరిగెడుతున్నాడంట వీడు సన్యాసి. పక్కనే ఉన్న ఇంకొక సన్యాసి వాడిని ఆపి, నీకు అసలు బుద్ధుందరా, నువ్వు సన్యాసివా, నువ్వు అన్ని త్యజించి నువ్వు ఇక్కడ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి వచ్చావు, ఆ కర్ర ఎప్పటికీ నీ చేతి ఇంతకు ముందు నీ చేతిలోనే లేదు, ఇప్పటికీ నీ చేతిలో లేదు, వెళ్ళిపోయేదాన్ని నాది 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 అని ఎందుకు దాని వెంపర్లాడుతో దాని వెనకాతలని అడుగుతాడు. అట్లానే ఏదో పాసింగ్ థాట్స్ ఇవన్నీ స్వామి ఎప్పుడు చెప్తారు పాసింగ్ క్లౌడ్స్ అని, ఎవ్రీ థాట్ ఈజ్ అ పాసింగ్ క్లౌడ్. సో కానీ మనం దేని మీద అయితే కాన్సన్ట్రేషన్ పెడతామో అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని స్వామి చక్కగా చెప్తూ, అప్పట్లో స్వామి చక్కగా పాన్ నవ్వలేవారు, తన సింహాసనం మీద ఉన్న కర్చీఫ్ని స్వామి చేతిలోకి తీసుకుని, చూడరా ఇదేంటి అని అడిగారు. అడిగితే ఆయన, స్వామి కర్చీఫ్ స్వామి, వైట్ కర్చీఫ్ అని చెప్పు అన్నారు స్వామి. చెప్పి ఓపెన్ చేశారు స్వామి, దీని మీద ఏదైనా మరకున్నదా అని అడిగారు. లేదు స్వామి, మనసు ఇంత నిర్మలమైనది, ఇంత ప్యూర్ గా ఉంటుంది అని చెప్తూ, ఇప్పుడు చూడు అని స్వామి పెదాలని ఆ కిళ్ళి వేసుకున్న పెదాలని స్వామి ఇట్లాగా ఆ కర్చీఫ్ తో తుడుచుకున్నప్పుడు ఎర్ర మరకలు దాని మీద పడ్డాయి. ఇప్పుడు చూసావా, ఈ మనసును నువ్వు ఎప్పుడైతే వాడతావో దాని మీద ఇలాంటి మరకలు పడతాయి అన్నారు. అప్పుడు స్లోగా ఆయనకి ఒక టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ డెవలప్ అయింది అనమాట. అవుతూ అవును స్వామి అన్నారు. మరి ఇలా మనసు మాలిన్యపడినప్పుడు నువ్వు ఏం చేస్తావు, మరి ఈ బట్ట ఉతకాలి కదా అన్నారు స్వామి. అవును స్వామి, దాన్ని చాకలికి వేస్తాను స్వామి అన్నారంట ఆయన. అంటే స్వామి అన్నారట, మరి నేనేరా మీ చాకలి, భగవంతుడికి మీ మనసును ఎప్పుడైతే అర్పించారో దాంట్లో ఉన్న అశుద్ధమైన పదార్థాలన్నీ తొలగిపోయి మళ్లీ ఈ కర్చీఫ్ లాగా క్లీన్ గా చేస్తాడని చెప్పి ఇంకో కర్చీఫ్ ని ఇట్లా వైట్ తీసి చూపించారండి స్వామి. అండ్ ఇంకొక చక్కని ఉదాహరణ ఇస్తారు స్వామి, మనస్సు మానస సరోవరం అంటారు కదా, అది చలించని ఒక సరోవరం. మనం ఎప్పుడైతే ఒక మైండ్ ఇస్ అ బండిల్ ఆఫ్ థాట్స్ అంటాం, కరెక్టే, ఆ థాట్స్ ని మనం ఒక ప్రవాహంలాగా మనం ఎప్పుడైతే దాన్ని ప్లాంట్ చేస్తామో దాంట్లోని, అప్పుడు ఆ రిపుల్స్ మొదలవుతాయి అనమాట. ఒక స్టిల్ గా ఉన్న ఆ సరోవరంలో ఒక్క స్టోన్ వేస్తే ఆ రిపుల్స్ ఇంకా స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట. సో అట్లాగా మనం మైండ్ ని యూజ్ చేయడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయని స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు అది. అండ్ ఎంతో చక్కగా స్వామి చెప్తారు, ఇది ఒక అద్దంతో సమానం. స్వామి ఈజ్ ఒక మిర్రర్ తో ఎగ్జాంపుల్ ఇస్తారు అన్నమాట. మరి
మీరు ఇవన్నీ చెప్తుంటే గణేష్, స్వామి చెప్తారు కదా మనసుకి మూడు రకాల దోషాలు ఉంటాయి అంటే, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ క్లీన్ అద్దంలాగా మీరు చెప్పినట్టు, కాకపోతే దానికి పట్టిన దోషం వల్ల దాని తప్పుగా బయటికి కనిపిస్తుంది, బేసికల్ గా దాని లోపలది వెరీ క్లీన్ అండ్ క్లియర్. అలాంటి దోషాలు మూడు రకాలు ఉంటాయట. ఒకటి మల, రెండోది విక్షేప, మూడోది ఆవరణాన్ని. అంటే ఎంత ఇంటెన్సిటీతో ఎంత దీంతో పట్టే దాన్ని బట్టి పేర్లు అన్న వచ్చాయి. అసలు టూకీగా ఏంటివి అన్నవి ముందు చూద్దాం. మల అంటే దాని మీద బాగా పాప సంస్కారం అనమాట. అంటే మన మనసులో పూర్వ జన్మల నుంచి మనం తెచ్చుకున్న పాపాలన్నీ ఈ జన్మలో తెచ్చుకోలేదు. స్వామి చెప్తారు కదా, మీరు బరువుమాల కంఠమాల తీసుకొచ్చారు పుడుతూనే, అదే కర్మమాల అని. అదే ఆ పాప సంస్కారం అనమాట. అది ఈ మలం. అది క్లీన్ చేసుకోవడంట, ఇది ఒక డబ్బాలో తారు పోస్తే దాన్ని క్లీన్ చేయడం ఎంత ఈజీయో అంత ఈజీ అంటారు. అలాగా ఇంకా రెండోది విక్షేపం. అంటే ఏంటంటే మనసు ఈ ఆలోచనలు ఒక దగ్గర మనం ఉండనివ్వవు, విసిరివేస్తుంటా అనమాట. అంటే మనం ఓకే భజన చేద్దాం కూర్చున్నాం, కూర్చుంటాం గానీ అది ఎక్కడికో పట్టుకెళ్ళిపోతుంది. భజన అవుతూ ఉంటుంది, బజార్లో ఉంటాం, ఇంకేదో గుర్తొస్తుంది, ఇంకో చేయాల్సిన పని గుర్తొస్తుంది, మనం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదాంలే అనిపిస్తుంది. ఆ పని చేయనివ్వకుండా మనని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకోవడం దాని మల కన్నా ఈజీ కొంచెం అంటారు స్వామి. ఏంటంటే ఒక డబ్బాలో ఆయిల్ పోసామనుకోండి, దాన్ని క్లీన్ చేయడం. అంటే తారు డబ్బా క్లీన్ చేయడం కన్నా కొంచెం ఆయిల్ డబ్బా క్లీన్ చేసుకోవడం ఈజీ, సులువు కాబట్టి. అలాగే మూడోది ఆవరణాన్ని. ఆవరణ అంటే ఒక పల్చటి పొర కప్పివేసి ఉన్నది, దాన్ని తీయడం అనమాట. ఆ పొర వల్ల ఏంటి అజ్ఞానం. అంటే మనమే భగవంతుడు అని తెలుసు, దాన్ని తీసుకోవాలి. అంటే చెప్తారు కదా, తనలో తలచిన రాముడు తనలో ఉండగా తిరుగునేలని అన్నాడని. మనం పొర కప్పేసుకుని మనకు తెలియకుండా ఎక్కడున్నాం ఎక్కడున్నాం అని వెతుకుంటున్నాం అనమాట స్వామిని. అలా ఈ ఆవరణ అన్నది అటువంటి దోషం అనమాట. దీన్ని తీయడం చాలా ఈజీ అంటారు. అది ఎలాగంటే ఒక డబ్బాలోని పప్పు కానీ ఏదైనా వేసాం, అది అయిపోయింది, తీసిన తర్వాత క్లీన్ చేయడం అంటే చాలా ఈజీ. ఒకసారి ఊదినా క్లీన్ అయిపోతుంది, లేకపోతే గుడ్డతో ఇలా అన్నా క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఈ మనసుకి ఈ మూడు రకాలైన దోషాలు ఉంటాయి అని స్వామి చెప్తూ వాటిని ఎలా చేసుకోవాలి, అధిగమించినప్పుడు అసలంటే అసలు మనసే లేకుండా చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే అదే బంధానికి మోక్షానికి కారణం. కానీ మనం ఆ స్థాయికి రీచ్ అవ్వడానికి ముందు ఈ లోపు మన సంఘర్షణలో, మనం ఇందాక చెప్పుకున్న ఘర్షణలో పార్ట్లో అలా ఉండకుండా ఉండడానికి ఈ దోషాలను మనం తగ్గించుకోవాలి అంటారు. ఇప్పుడు అందులో ముందుగా మనం మలం గురించి చూద్దాం.
మనం ఈ మల గురించి తెలుసుకోవాలనుకుంటే ముందర స్వామి చెప్పిన ఈ డిస్కోర్స్ విందాము. అప్పుడు మనసు మీద మనకు ఒక అవగాహన కలుగుతుంది.
విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నారు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుంది. మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు, అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము. మనోమూలం మిథం జగత్, జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి. విశ్వమునందు జరుగు సుఖదుఃఖములు కాని, పాపపుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుతున్నవి. అన్నింటికి నీ మనసే కారణం. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోగం.
స్వామి ఎంతో మనకి అర్థమయ్యే విధంగా సింపుల్ గా చెప్పారు. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అని. అంటే మనం మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి కానీ మనసే కారణం అని చెప్తున్నారు. మనల్ని మోక్షం సాధించడానికన్నా అతపాతాడానికి గురి చేయాలన్నా మనసు దానికి కారణం అని చెప్తున్నారు. మరి ఈ మల మొట్టమొదటిది జన్మజన్మల నుంచి మన చిత్తం దాంతో పాటు తీసుకొచ్చిన ఆ చెడు సంస్కారాలు, పాప సంస్కారాలు అన్నమాట. మరి ఇది ఎలా తొలగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే మనం స్వామి గురించి మనకి తెలుసు కాబట్టి, స్వామి మనకి ఎన్నో మార్లు ఇలా బోధించారు కాబట్టి మనం ఈ మాత్రమైనా తెలుసుకోగలుగుతున్నాం. మనలో ఉండే అవలక్షణాలు ఇవి, దీనివల్ల మనం ప్రాబ్లంలో పడచ్చు అనే ఒక అవగాహన మనకు కలుగుతుంది.
కనీసం తప్పు నేను తప్పు చేస్తున్నానన్న ఇది ట్రాక్ లో
అన్న ఎరుకు ఉంటుంది, మనకి అవేర్నెస్ ఉంటుంది. కానీ ఎంతో మందికి మేము తప్పు చేస్తున్నాము, మేము తప్పుదారిలో వెళ్తున్నాము అన్న భావన కూడా వాళ్ళకి కలగకపోవచ్చు. సో అలాంటి వారికి ఈ ఎలాగ ఈ దారిలో వెళ్ళాలి, ఈ మలం అనేది ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికి మనం ఆలోచిద్దామండి.
అసలు మల అన్న దోషాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలనుకునే ముందు అంటే అది ఏంటో మనం ఫస్ట్ కరెక్ట్ గా తెలుసుకుందాం గణేష్. అంటే ఈ మల అన్న దోషం వల్ల ఏంటవుతుంది, మనలోని ఏ రకమైనటువంటి గుణాలు వస్తాయి దానికి, అప్పుడు మనం ఏంటున్నాయని తెలిస్తే వాటిని ఎలా తొలగించుకోవాలన్నది మనకి ఈజీ అవుతుంది. మనకి భగవద్గీతలో దైవాసుర సంపత్తి యోగంలోని 16 అధ్యాయంలో చెప్తాడనమాట, దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపద మాసురీం. అంటే పార్థ అర్జున అసురీ సంపద అంటే ఏంటో చెప్తున్నాడు. అంటే రాక్షస గుణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు కలికాలంలో మనలో హాఫ్ ఇవి హాఫ్ అవి అనుకున్నాం, కాబట్టి ఇవేంటో మనం చూసినప్పటికీ అర్థమవుతుంది మనం వీటితోనే పూర్తిగా నిండిపోయి ఉన్నామని. అంటే పూర్వం చెప్పినట్టు రాక్షసుల కోరలు ఇంతే జుత్తులు అలా లేవు, బట్ మన గుణాలే రాక్షసత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే దంభం, దర్పం అంటే గర్వం, నేనే చేస్తున్నాను నా వల్ల ఇంత అయ్యింది నేను అంత గొప్పవాళ్ళని ఇంత గొప్పవాళ్ళని, అభిమానం, ఇంకా క్రోధం, పరుషంగా అంటే కఠినంగా ప్రవర్తించడం మాట్లాడడం, అదేంటంటే నా టాలెంట్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ దానివల్ల పక్క వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మనం ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నామో మనకు తెలియదు. అలాగే అజ్ఞానం అంటే వివేకం లేకుండా ఏం చేస్తున్నామో తెలియకుండా మనం బిహేవ్ చేయడం, ఇవన్నీంటి మనకి అభిజాతస్య పుట్టినప్పటి నుంచి ఉన్నాయట. కాబట్టి ఇవన్నీతో మనం పుడుతున్నాం. ఇందాక చెప్పుకున్నట్టు పూర్వ జన్మ జన్మల నుంచి చేసిన వాసనలన్నీ ఈ పుట్టినప్పటి నుంచి మనం ఈ దుర్గుణాలతో పుడుతున్నాం. అంటే మరి అందరూ అంత దుర్గుణ అంటే అంత దుష్టుల్లా లేరు కదా, చాలా మంచి వాళ్ళు ఉన్నారు కదా, అంటే వీళ్ళలో ఎంత శాతం ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టి. కాబట్టి ఈ చెడ్డ ప్రవర్తనలు చెడ్డ ఆలోచనలు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా తారు డబ్బాలాగా మనం క్లీన్ చేసే అంత కష్టపడాల్సి వస్తుంది. అంటే చాలా కష్టం కూడా అది. ఈవెన్ భగవద్గీతలో చెప్తారు, గర్భస్థ శిశువు లోపల ఉన్నప్పుడు బయటికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటా, అందులో ఉండలేకపోతున్నాను, చీకటి ఆ నీటిలోని మునిగిపోయి కంపులోని అక్కడే ఉన్నాను, నన్ను బయటికి తీయని ఎంతో ప్రార్థిస్తుంటా, కానీ 9 నెలలు వెయిట్ చేయాల్సిందే, భగవంతుడి అనుగ్రహం కలగాల్సిందే, అప్పుడు కానీ బయటికి రాలేదు. అలా మనం ఈ మల అన్న దోషాన్ని పోగొట్టుకోవడం కూడా చాలా కష్టం. అట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ కాదు, దుర్లభం కాదు అని స్వామి చెప్తున్నారు. భగవద్ అనుగ్రహం ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.
మీరు దీని గురించి చెప్తున్నప్పుడు ఇటీవలే తెలిసిన ఒక ఫ్రెండ్ ఒక అనుభవం పంచుకున్నారన్నమాట. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కోడలకి అత్తగారికి ఏదో ప్రాబ్లం అవుతుంది, ప్రతి ఇంట్లో ఉండే జనరల్ ప్రాబ్లం ఇది. సో ఇలా అవుతుంటే పాపం ఇంట్లో వాళ్ళు అందరూ కరెక్టే, ఈవిడ స్వామి చెప్పిన దారిలో నడుస్తుండటం వల్ల ఆవిడ ఆలోచన విధానం కరెక్ట్ అని ఆవిడ అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు, మేం చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరికి వారే కరెక్ట్ అనుకుంటూ వాళ్ల రిలేషన్ను కొంచెం ఘర్షణ ప్రారంభమైంది ఇంట్లోని. అలాగా స్వామికి ఒక మారు ఆమె ప్రార్థించుకుంటూ ఉంటుంటే ఒకరోజు రాత్రి ఆమెకి స్వామి కళ్ళలో వచ్చి స్వామి చెప్పారంట, స్వామిని ఆవిడ అడిగారంట, స్వామి ఎందుకు స్వామి ఇట్లా జరుగుతుందంటే ఇది నీ పూర్వజన్మ కర్మల వల్ల జరుగుతున్న ఈ ప్రాబ్లం, ఇది నువ్వు ఇది ఫేస్ చేయక తప్పదు అని చెప్తూ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారండి. ఒకటి నీ బాత్రూమ్ క్లీన్ గా ఉంచుకో అని చెప్పి, రెండోది నీ సాధన బాగా చేసుకో అన్నారు. ఈ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ చేసుకోవడం ఏంటి, రిలేషన్షిప్స్ బాగుపడడం ఏంటి, రెండోది సాధన బాగా చేసుకోనేది సరే. సో అప్పుడు మనం కొంచెం డీప్ గా మనం అర్థం చేసుకున్నట్లయితే మల విసర్జన చేసేదే మనం బాత్రూమ్ లోని. సో ఆ ప్రదేశంలో మనం ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా కూడా మన అశుద్ధమైన ఆలోచనలు కూడా అక్కడికి అడిగి వేసుకోవాలని స్వామి ఆ ప్రదేశాన్ని మనకి సూచించారనమాట.
మన మనసులో ఉండే మలాన్ని కూడా అక్కడే విసర్జించాలి
మనం స్నానం. అందుకే స్వామి చెప్తారు కదా, స్నానం చేసేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకోండి, ఎందుకంటే ఆ ఆలోచనతో మనం స్నానం చేసినప్పుడు ఆ పవిత్రమైన జలం మన మీద అభిషేకంగా పడుతూ మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేస్తుందన్నమాట. మనం ఇంకొంచెం ఆ ఎరుక మనలో కలుగుతుంది భగవంతుడిమి అని. అలా కాకుండా ఏ సినిమా పాటలో పాడుకుని మనం స్నానం చేస్తే ఉన్న ఆలోచనలే కాక ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ మన సాధన ఏ విధంగానో స్వామి చెప్పినట్టు మనం పరుషంగా మాట్లాడకుండా మీరు ఇందాక చెప్పినట్టు అలాగ మనం చేస్తే అభివృద్ధిలోకి వస్తామని అనుకుంటున్నాము.
అదే కదా, అంటే మనం వ్యాస మహర్షి చెప్పారు ఎన్నో ఇవన్నీ 18 పురాణాలు ఇవన్నీ రాసిన తర్వాత కూడా అల్టిమేట్ గా ఒకటే విషయం తెలుసుకున్నాను, ఏంటి అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్క వాళ్ళని బాధ పెట్టినంతటి పాపం ఇంకేదీ లేదు, దాన్ని మించిన చెడ్డది ఇంకోటి లేదు అని. అంటే మనం ఇక్కడ చేస్తున్నప్పుడు ఏంటి మర్చిపోతున్నాం అంటే వాళ్ళు బయట వాళ్ళు వేరే వాళ్ళు, నేను వేరే, నేను వేరు వాళ్ళు వేరు అనుకుంటున్నాం. అనుకుని ఎక్కడో వీళ్ళందరి మధ్య భగవంతుడున్నాడు అని వెతుక్కుంటున్నాం. మనం ఏం మర్చిపోతున్నాం? నాలో భగవంతుడున్నాడని మర్చిపోతున్నాము. ఆ ఎదురు పరులు అనుకున్న వాళ్ళలో కూడా భగవంతుడున్నాడని మర్చిపోయి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాము? భగవంతుడిని ఇబ్బంది పెట్టినట్టే. స్వామి అదే అంటారు కదా, దేవుణ్ణి పూజించి మనుషుల్ని బాధిస్తే అందులో అర్థం ఉన్నదా అని. అంటే పరులు పరులు కాదు, పరమాత్మయే అన్నారు స్వామి. కాబట్టి వాళ్లల్లో ఉన్నది భగవంతుడే. నిజంగా స్వామి వాళ్ల రూపంలో ఉండేలా చేస్తే మనం ఇలాగే పరుషంగా మాట్లాడుతామా, మనం ఎలా తీసుకుంటాము అన్న ఆలోచనతో ప్రతిదీ స్వామి ఈ రకంగా నాతో బిహేవ్ చేశారనుకో, నేనేం చెయ్యాలి, స్వామి ఈ రకంగా నన్ను ఇబ్బంది పెడితే నేను ఎలా ఉండాలి, నేను ఎలా బిహేవ్ చేయాలి, అలా ప్రతీది పరులు పరులు కాదు, అక్కడ ఉన్నది పరమాత్మ స్వామి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఉన్న దుర్గుణాలు తగ్గిపోతాయని నాకు అనిపిస్తుంది.
ఈ భారతీయ సంస్కృతిలో ఉన్న ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే మనం ఇతరులను మనం ఎప్పుడైనా చూసినప్పుడు నమస్కారం పెడతాం వాళ్ళకి. ఆ నమస్కారంలో ఎంత అంతరార్థం ఉందంటే మనలో ఉన్న భగవంతుడు అవతల వ్యక్తిలో ఉన్న భగవంతుడికి నమస్కారం పెడుతున్నాం అని ఒక ఆలోచన డెవలప్ చేస్తుంది అన్నమాట. మనం ఈ మధ్య ఆ సంస్కృతి పోయి హాయ్ బాయ్ అని చెప్పడం అలవాటు చేసుకుంటున్నాం, కానీ ఇలాంటి కొన్ని గుణాలు మన భారతీయ సంస్కృతిలో ఉన్నవి ఇంకొంచెం పెంపొందించుకుంటే, మనం పునరుద్ధరించుకుంటే ఇలాంటి ఆలోచనలు తగ్గి మనకి మానవీయ గుణాలు ఇంకా పెరుగుతాయని నా ఉద్దేశం అండి.
ప్రస్తుత కాలంలో అంటే మనం కూడా అది పాటిస్తున్నాం, సాయిరాం అంటాం, అన్నింటికీ సాయిరాం అంటాం, ఇవ్వండి అన్న సాయిరాం అంటాం, తీసుకోండి అన్న సాయిరాం అంటాం, ఎవరైనా కనిపించిన సాయిరాం అంటాం. కానీ మనం ఏదో ఒక ఫిజికల్ రూమ్ లో లిప్ మూవ్మెంట్ గా సాయిరాం అంటున్నాం తప్పించి నిజంగా ఎదుటి వ్యక్తి వచ్చినప్పుడు స్వామి ఆ రూపంలో వచ్చారు, స్వామి నేను నీకు విష్ చేస్తున్నాను సాయిరాం అన్న ఆలోచన లేకుండా మనం సాయిరాం సాయిరాం అంటున్నాం. కాబట్టి మనందరం అది ప్రతిసారి మనం సాయిరాం అన్నప్పుడల్లా గుర్తుంచుకుని ఇది నేను మామూలుగా అనట్లేదు, నేను నమ్ముతున్నాను నా ఎదురుగుండా వచ్చిన వ్యక్తి స్వామే అన్నప్పుడు ఈ విభేదాలన్నీ పోతాయి.
మీరు ఇది చెప్తుంటే నాకు ఒక అద్భుతమైన అంశం గుర్తొస్తుంది. ఇది ఎక్కడో న్యూజిలాండ్ లోనో ఎక్కడో జరిగింది. ఒక స్వామి భక్తుడు తన ఉద్యోగం ఆ రోజుకి పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు ట్రైన్లోని. ఎదురుగుండా ప్యాసింజర్లు కొంతమంది కూర్చున్నారు, ఆల్మోస్ట్ నైట్ టైం అవుతుంది, ప్యాసింజర్లు తక్కువ అవడం వల్ల ఆ ట్రైన్ లోకి ఒక దొంగ చొరబడి వచ్చాడనమాట. వచ్చి ఆ ప్యాసింజర్ల వైపు కత్తి చూపెట్టి మీ దగ్గర ఉన్న డబ్బంతా నాకు ఇవ్వండి అని బెదిరించడం మొదలెట్టాడంట. అప్పటికి ఈ అబ్బాయి ఆలోచిస్తున్నాడంట, అరే ఇలాంటి ప్రాబ్లంలో నేను చిక్కుకున్నాను, కానీ స్వామి ఎప్పుడు ప్రేమని ప్రసరింపజేస్తే అవతల వ్యక్తి కూడా మీ వైపు మీతో ప్రేమగా ప్రవర్తిస్తాడు అని ఒక ఆలోచన వచ్చిందంట. సరే ఇప్పుడు నేను ఏం చేయగలను అని, ఐ హ్యావ్ టు స్పాంటేనియస్లీ రెస్పాండ్ విత్ లవ్ అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చి ఆ వ్యక్తి ఇటువైపు తిరిగి కత్తి ఈయన వైపు చూపించగానే, సరే మీకు ఆకలి వేస్తున్నట్టుంది, నా దగ్గర డబ్బులైతే ఏమీ లేవు అని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ, ఆయన ఎంత కోపంగా కళ్ళు పెట్టినా సరే ఇతను చాలా ప్రేమగా, సరే మీకు ఆకలేస్తున్నట్టుంది, నా దగ్గర ఈ బన్ను ఉన్నది అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక బ్రెడ్ ముక్కను తీసి అతనికి ఇచ్చాడంట. ఏంటి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను ఇంత పరుషంగా ఉన్నా సరే అని చెప్పి చేతిలో ఉన్న ఆ బ్రెడ్ లాక్కుని, పక్కనే ఉన్న సీట్ ఖాళీగా ఉంటే దాంట్లో కూర్చుని మెల్లగా ఆ బ్రెడ్ అంతా కంప్లీట్ చేసి ఇతనికి తల ఉంచి వెళ్ళిపోయాడంట. సో మనలో ఆ ప్రేమ గుణం ఉన్నది, కానీ మనసులో ఎప్పుడైతే ఆ చెడ్డ భావం అవతల వాడికి హాని చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో, స్వామి అద్భుతంగా చెప్తారండి, యాక్షన్ కౌంటర్ యాక్షన్. సో ఒక చెడు ఆలోచన వచ్చినప్పుడు దానికి ఒక 10 మంచి ఆలోచనలు ఆపోజిట్ డైరెక్షన్ లో పంపిస్తే ఆ చెడు ఆలోచన దాటికి తట్టుకోలేక వెళ్ళిపోతుంది. సో మరి ఈ మల అనేది ఎట్లాగ మనం దాన్ని క్లీన్ చేసుకుంటాం, దానికి స్వామి కొన్ని ప్రాసెసెస్ చెప్పారు కదా. ఆ 3 ప్రాసెసెస్ అదేంటంటే, మొట్టమొదటిది మన ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని స్వామి చెప్తారు. 2వది మన విహార అలవాట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్తారు. 3వది చాలా ఇంపార్టెంట్ది, మన జీవన శైలి మార్చుకోవాలని స్వామి చెప్పారు. అదే డిసిప్లిన్ ఈ మూడింటికి చాలా ఇంపార్టెంట్ అండి.
అవును, అంటే ఆహార పొరపాట్లను మీరు చెప్తున్నప్పుడు స్వామి ఎన్నో వేలసార్లు చెప్పారు, అంటే ఆహారం తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా. పూర్వకాలంలో మనం చూస్తేనండి, ఎక్కడ పెడితే అక్కడ ఎవరు భోంచేసేవారు కాదు, పవిత్ర వాళ్ళ ఇంట్లో వండుకునేది తినేవారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వండుకుని పట్టుకెళ్లేవాళ్ళు, అదే తినేవాళ్ళు. ఇప్పుడు ఆ కల్చర్ అంతా మరుగున పడిపోయినది, అంటే కాలమాన పరిస్థితుల ప్రకారం మనం మారాలి తప్పదు. కాకపోతే స్వామి చెప్పేది ఏంటంటే కనీసం బయట తిన్నప్పుడైనా, మనకి ఓన్లీ ఇంట్లో ఫుడ్డే తినాలి అంటే ఇప్పుడు కుదరదు. ఈ ఆహారంలో కూడా మూడు రకాల దోషాలు ఉంటాయని చెప్తారు. ఆ దోషాలను శుద్ధి చేసుకుని తింటే అది, అంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్న మనస్సు అన్నది మేజర్ గా ఈ ఆహారం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారు స్వామి.
ఎట్టి తిండో అట్టి త్రేపు, ఎట్టి మొక్కో అట్టి విత్తు అంటారు కదా.
అలాగా ఏం చెప్తారంటే, ఈ ఫస్ట్ ఏంటంటే పాత్ర శుద్ధి. మనం ఏ పదార్థాన్ని ఎక్కడ వండాలనుకుంటున్నామో ఆ పాత్రను క్లీన్ చేసుకోవాలి, లేకపోతే దానికి ఉన్న దీనివల్ల మనం అందులో వండిన పదార్థం కలుషితం అవుతుంది, అది మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. నెక్స్ట్ అందులో వేసే పదార్థ శుద్ధి, అంటే ఆ పదార్థం ఎవరు ఎక్కడ పండించారు, ఆ తర్వాత ఎవరు చేతులు మారి ఎక్కడికి వెళ్ళింది, మనం ఎక్కడో షాప్ లో కొనుక్కొని వచ్చాం, దీని శుద్ధి మనం చేయగలమా ఒకసారి ఆలోచిస్తే అది ఇంపాసిబుల్. పాత్ర అయితే మన ఇంట్లో తోముకున్నాం కానీ పదార్థం అన్ని ప్లేసులకు వెళ్ళిందో అంతా మనం, స్వామి అంటారు ఆ పదార్థం నీట్గానే ఉండొచ్చు. సపోజ్ కందిపప్పు తీసుకోండి, పప్పు నీట్గానే ఉంటుంది, రెండుసార్లు కడిగితే పోతుంది, కానీ ఆ పప్పు పట్టుకున్న పండించిన వాడి మనస్తత్వం, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసిన వాడి మనస్తత్వం, షాప్ లో అమ్మిన వాడు ఏ ఆలోచనతో ఉండి ఏ దీంట్లో ఉండి మీకు అమ్మాడు, అది అవన్నీ కూడా దీంతో ఈ పదార్థంతో మనకు వస్తాయి, దాన్ని శుద్ధి చేయడం కష్టమవుతుంది. నెక్స్ట్ భావశుద్ధి, ఈ పదార్థం పోని ఎంత క్లీన్ చేసుకున్నా ఆ వండినప్పుడు వండిన వాళ్ళు ఏ భావంతో ఉండేరు, అందుకే స్వామి చెప్తారు ఏ భావ, అందుకే భగవంతుడు నామం చెప్తూ వంట చెయ్యండి, భగవంతుని తలుచుకొని చెయ్యండి, ఇంట్లో తిట్టుకుంటూ కొట్టుకుంటూ అలాగైంది ఇలాగైంది దేశంలో ఇంత క్షోభ వచ్చింది అనుకుంటూ మీరు వండారనుకోండి, ఆ ప్రతి కోపం తాపం అన్ని ఆహారంతో చేరుతాయి, అది తీసుకున్న మనం ఎలా తయారవుతాము, ఆ ఏ ఆలోచనలతో ఉండేమో అలాగే తయారవుతాం. కాబట్టి ఎక్కడ చూసుకున్నా ప్రస్తుత కాలంలో ఈ మూడు శుద్ధులు చేయడం అనేది చాలా కష్టం. అందుకే స్వామి ఏకంగా, అంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్లు కాదు, అందరికీ చెప్పి 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 చెప్పినది ఏంటి అంటే బ్రహ్మార్పణం చెప్పి తినండి, ఆ శ్లోకం చెప్పారు. అంటే బ్రహ్మార్పణం అంటే మనం ఫిజికల్ గా ఇది నీకు అర్పిస్తున్నాము అనుకుంటాం, కానీ అందులో ఎంతో గూఢార్థం ఉంది, దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. కాబట్టి కనీసం మనం తీసుకునేటప్పుడు ఆ శ్లోకం చెప్పుకోవడానికి టైం లేకపోయినా స్వామి నీకు అర్పిస్తున్నాను అని ఒక భావం, ఒక ఆలోచన అక్కడ విడిచిపెట్టేనా మనం తీసుకోగలిగితే మనకు వచ్చే ఆలోచనలు, ఆ వచ్చిన ఆలోచనల వల్ల వాటి పరిణామం వల్ల మనం చేసే పనులు ఎంతవరకు మార్పు చెందుతాయి. మనం ఏంటంటే ప్రతిదీ వింటున్నాం అలా చెయ్యాలి చెయ్యాలనుకుంటున్నా, నిజంగా మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇండివిజువల్ గా మనం ఆలోచించుకోవాలి. చెప్దామని ఏదో బ్రహ్మార్పణం లంచ్లో చెప్తానని తర్వాత చెప్పను అంటే ఆ తిన్న పదార్థంకే ఆ శుద్ధం అవుతుంది, మిగతా దానివల్ల వచ్చే దోషాలతో మనం సఫర్ అవుతూనే ఉన్నాం.
ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అనుకుంటాం కేవలం నోటితో తీసుకునేది మాత్రమే ఆహారం అని ఒక భ్రమలో ఉంటాం ఇప్పుడు, కానీ అది కాదు. మన ఇంద్రియాలతో ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ ప్రతిదీ కూడా ఆహారం కింద మనకి పరిగణింపబడుతుంది అన్నమాట. సో మన శరీరం, ఇది సైంటిఫిక్ గా కూడా మనం చూసినప్పుడు ఈ క్రియేషన్ లో ప్రతిదీ వైబ్రేషన్ తో ఉంటుంది. సో మనం పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడైతే మనం పంపించామో, మనం రిసీవ్ చేసుకునేది కూడా పాజిటివే ఉంటుంది. సో స్వామి అందుకే చెప్తారు, ఎప్పుడు కూడా భగవంతుడు పాజిటివ్, మీరు నెగిటివ్, ఆ రెండింటినీ కంబైన్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని ఆ ఎలక్ట్రిక్ వైర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ నెగిటివ్ అనే చెప్తారు. ఎందుకంటే మనం ఆ పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనలో ఉన్న నెగిటివ్ ఆ పాజిటివ్ తో ఓవర్ పవర్ చేసినప్పుడు మనలో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. సో అదే, సో అందుకే మనం చూసే డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అని స్వామి చక్కగా సింపుల్ గా చెప్తారు, కానీ మనం ప్రాక్టీస్ లో పెట్టాలంటే అది నిరంతర సాధన. మనకి ప్రతి నిమిషం మనం ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి మనం చేసేటప్పుడు.
ఎంత అప్రమత్తంగా ఉన్నా గణేష్, మనం చేసే పని చాలా కష్టం అనిపిస్తుంది. ప్రతిదీ మంచి, ఒకసారి ఆలోచించండి, లేచిన దగ్గర నుంచి ప్రతిదీ కరెక్ట్ వేలో మనం చాలా కష్టం, అంటే అది కొంచెం సాధన చేస్తే వస్తుంది. అంతవరకు ఇంకా ఈజీ మెథడ్ ఒక స్వామి మనకు చెప్పేశారు, ఏం చేసినా మీరు దాన్ని నాకు అర్పించండి, అంటే మీకు ఆ ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా నిష్కామంగా మీరు అది చెయ్యండి. ఇక ఆలోచన వచ్చింది స్వామి, నాకు ఈ ఆలోచన వచ్చింది, టేక్ కేర్, ఒక పని చేశాం. అలానే చెడ్డంతా చేసి స్వామికి ఇచ్చేస్తాము అంటే అలా కాదు, చేస్తుంటే నిజంగా మనమే చేయలేము. ఇప్పుడు స్వామి ముందు కుళ్ళిపోయిన ఆపిల్ పండు పెట్టి తిను స్వామి అనలేం కదా. అలాగా మనకి నాలుగు సార్లు చేసినప్పుడు ఆలోచిస్తాం, విచారణ అనేది స్టార్ట్ అవుతుంది, అయ్యో నేను ఎలాంటి స్వామికి అర్పిస్తున్నాను, నేను చేసిన ప్రతిదీ స్వామికి అర్పిస్తున్నాను అంటే ఎలాంటి స్వామికి ఇవ్వాలి అంటే అలాంటి పనులే చెయ్యాలని ఆటోమేటిక్ గా మనలో ఆ మార్పు వస్తుంది. కాబట్టి అందు స్వామి ఏంటంటే బ్లైండ్ రూల్ ఒకటి పెట్టుకోమన్నారు. ఏం చేస్తున్నా చేసే ముందు వీలైతే పని, వీలు లేకపోతే చేసిన తర్వాత అయినా సాయి అర్పణ వస్తుంది. మనం ఏదో రకంగా స్వామికి అర్పించేస్తే దానికి వచ్చే ఫలితాన్ని కూడా స్వామి తీసుకుని, ఇప్పుడు బ్రహ్మార్పణలో ఫుడ్ ని ఎలా ప్యూర్ చేస్తున్నారో మన ప్రతి థాట్ ని మన ప్రతి యాక్షన్ ని కూడా స్వామి ప్యూర్ చేసి దాని నుంచి మనకి ఏ ఇది లేకుండా మనకి కాపాడుతున్నారు.
మీరు ఇలా చెప్పినప్పుడు రీసెంట్ గా జనవరిలో విశాఖపట్నంలో కొన్ని ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఒక లేడీ పంచుకున్న విషయం అండి, ఇది ఆమెని అడిగా అనమాట, మీరు స్వామితో ఏ విధంగా కనెక్ట్ అవుతారు, స్వామి భౌతికంగా మన మధ్య లేరు, సో మీరు స్వామిని ఏ విధంగా మీ లైఫ్ లో ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటారు అని ఒక ప్రశ్న అడిగాం అనమాట. అడిగినప్పుడు ఆవిడ చెప్పిన ఒక ఈ ఐడియా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆవిడ అన్నారు, చూడండి నేను ఎప్పుడు స్వామి ముందర కళ్ళు మూసుకుని కూర్చుంటాను, ఇప్పుడు ధ్యానం చేసుకుంటాను, ధ్యానం చేసుకునేటప్పుడు స్వామిని నా హృదయంలో ఒక సింహాసనం ఏర్పరచుకుని మంచి కుషన్ వేసి స్వామిని అక్కడ కూర్చోబెట్టుకుంటాను. సో స్వామి ఆల్రెడీ సెటిల్ అయ్యారు అక్కడ. సెటిల్ అయినప్పుడు అంటే మన హృదయంలో స్వామి సెటిల్ అయినప్పుడు ఆ థాట్స్ ఏ విధంగా ఉండాలి, పవిత్రమైన పర్ఫ్యూమ్ తో ఉన్న థాట్స్ దాని గుండా వెళ్లాలన్నమాట. స్వామికి ఫ్యాన్ పెడతాం కదా స్వామి కూర్చున్నప్పుడు పక్కని, ఆ ఫ్యాన్ ద్వారా స్వామికి సెంటెడ్ ఎయిర్ వస్తుంటుంది స్వామికి. మరి అలా సెంటెడ్ ఎయిర్ వస్తేనే స్వామి మన హృదయంలో ఆ సింహాసనంలో కూర్చుంటారు
కంఫర్టబుల్.
ఏ మాత్రం ఒక బ్యాడ్ థాట్ అంటే ఒక ఫౌల్ స్మెల్ వచ్చినా స్వామి అక్కడి నుంచి లేచిపోతారు. సో అంటే మీరు స్వామి ప్రెజెన్స్ ని ఫీల్ అవటం లేదు. సో మన మనసులో ఎన్ని బ్యాడ్ థాట్స్ వస్తున్నాయో మనల్ని మనలో స్వామి ఉన్నారు అని మనం రికగ్నైజ్ చేయకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే చిన్న చోటలో స్వామి కూర్చున్నాడు పాపం. ఆ కూర్చున్న స్వామిని అలా నిలబెట్టుకోవాలంటే మన మనసులో ఇంకా ఎక్కువ మంచి ఆలోచనలు పెంపొందించుకుంటే స్వామి సుస్థిరం అయిపోతారు అక్కడ అని ఆమె చక్కగా చెప్పారు. రెండవది విహార అలవాట్లో జీవన శైలిలో మార్పు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు అంత కార్పొరేట్ వరల్డ్ అయిపోయింది, చాలా ఫాస్ట్ యుగం అయిపోయింది, మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో టైం స్పెండ్ చేసే టైం ఉంది, కానీ మనం భగవంతుడి వైపు దృష్టి మరల్చి మనం పుస్తకాలు తిరిగివేసి భగవద్భక్తిని పెంపొందించుకుంటే సమయం మనకి ఏమాత్రం చిక్కటం లేదు. అందుకే స్వామి హాస్టల్స్ లో పెట్టిన ఈ షెడ్యూల్ ఎప్పుడైతే మనం గమనిస్తామో, స్వామి స్వయంగా పర్సనల్ గా స్వామి డిజైన్ చేసిన ఆ షెడ్యూల్ ఏమాత్రం మనం పాటించడానికి ప్రయత్నించినా అది మనం మంచి రిజల్ట్స్ మనకి ఇస్తుందని నా భావం అండి. ఎందుకంటే ఒకసారి స్వామితో పిల్లలందరూ ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు వాళ్ళందరూ అడిగారంట స్వామిని, స్వామి మేము ఏం జపం చేయాలి, ఏం తపం చేయాలి, ఏ ధ్యానం చేయాలి, మాకు సాధనా మార్గం ఏదో చెప్పండి అంటే స్వామి అంతా అలా కొట్టిపారేసి సింపుల్ గా చెప్పారు, మీరంతా స్వామి చెప్పిన షెడ్యూల్ హాస్టల్లో పూజా తప్పకుండా పాటించండి, అది చాలు, మీ జీవితం ఒక సాధన అయిపోతుంది, అదే మీరు చేసే పెద్ద యోగం అన్నారండి స్వామి. ఒకసారి ఆలోచిస్తే పొద్దున్న 5:30కి లేచి భగవత్ ప్రార్థనతో మొదలవుతుంది, అప్పుడు చివర క్షమా ప్రార్థన చెప్పి పడుకునేంత వరకు ప్రతిదీ భగవంతుడికి అర్పిస్తూ మనం ఆ రోజుని గడుపుతాం. ఒక ఇది చాలా చక్కని ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అభిలాష్ అని ఉన్నాడు. ఆ అబ్బాయి క్రికెట్ గ్రౌండ్ లోకి దిగితే 50 కొట్టిందే బయటకు రాడు, వాడికి ఒక ట్రాక్ రికార్డు ఉన్నదనమాట. వీడిని ఒకసారి ఎందుకో ఇంట్రెస్ట్ వేసి నాకు సరదా అనిపించి వాడిని అడిగాను అనమాట, రే అభిలాష్ నువ్వు ఎలా ప్రతి మ్యాచ్ లో 50 ఎలా కొట్టగలుగుతున్నావు, నువ్వు ఇప్పటిదాకా ఒకసారి కూడా వాడు తక్కువ స్కోర్కి అవుట్ కాలే, వాడు ఆడితే 50 కొడతాడు వాడు. సో నేను వాడిని అడిగాను, ఏమన్నా ఏంటి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్ అంటే, వాడు చెప్పింది నాకు ఒకసారి అట్లాగా సూదిల అలా గుచ్చిపోయింది, ఇంకా పర్మనెంట్ గా మైండ్ లో నాటుకుపోయింది అనమాట. వాడన్నాడు, అన్నా నేను ఎప్పుడైతే నేను ఆ గ్రౌండ్ లోకి దిగుతానో ఐ లుక్ ఎట్ స్వామి ఆన్ శాంతివేదిక, స్వామి ఐఎమ్ ప్లేయింగ్ దిస్ ఫర్ యూ, ఐ షుడ్ ప్లే ద బెస్ట్ ఫర్ యూ అంటాడంట. అని ఫినిష్ చేసిన తర్వాత గేమ్ 50 కొట్టిన తర్వాత అటువైపు స్వామి వైపు తిరిగి ఐ హ్యావ్ ఆఫర్డ్ ద బెస్ట్ ఫర్ యూ అని చెప్పి వాడు వెళ్తాడంట. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, మీరు ఇందాక అన్నారు సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం, స్వామికి ఎప్పుడైతే మనం అది ఆఫర్ చేస్తామో, ఒక సింపుల్ క్రికెట్ గేమ్ కూడా it has reached the highest form of worship and it has become the best offering. So ee vidhanga manam ento maatladukochu deeni gurinchi endukante manalni manam telusukoni mana doshalu manalo em unnayo danni artham chesukoni danni tagginchukovadaniki manam prayatnam chesthe manam swamiki inka cheru avutamo mari మనకి సమయం అయిపోయింది ఇప్పుడు. మరి ఇంతటితో మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ మనసు యొక్క దోషాలలో మల, విక్షేప, ఆవరణ ఈ మూడిటిలో మనం ఈనాడు మొట్టమొదటి అంటే మల గురించి తెలుసుకున్నాము. దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఈ మూడు ఆహారపు అలవాట్లు, విహారపు అలవాట్లు, జీవన శైలిలో ఏ విధంగా మార్పు తెచ్చుకోవాలి, ప్రతి కర్మని భగవంతునికి సమర్పించినప్పుడు అది దైవపూరితంగా మారి పవిత్రతను చేకూర్చుకుంటుంది దానికి. మరి ఇది చాలా సింపుల్ గా చెప్పాలంటే బెండ్ ది బాడీ, ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్లీన్జింగ్ ద మైండ్ ఆఫ్ మల అని నా ఉద్దేశం అండి. మరి ఇంతటితో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరిని కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ చక్కని పాట అనంతరం మీరు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
జపం